श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। వేలాది భక్తులచే సద్గురువుగా సాక్షాత్తు దైవస్వరూపుడుగా ఆరాధింపబడుతున్న సాయి భక్త శ్రేష్ఠుడు శ్రీ ఉపాసిని మహారాజ్, శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ గారు రచించిన ఆముద్రిత గ్రంథం శ్రీ సాయి భక్త విజయంలోని శ్రీ ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర. ఎవరు సాయి శిష్యులని చెప్పుకోగలిగింది? శ్రీ సాయిబాబా వంటి పరిపూర్ణ సద్గురుమూర్తుల విషయంలో తప్పిస్తే సామాన్యంగా ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆ వ్యక్తి పట్ల విమర్శ వివాదం కూడా పెరగడం మనం చూస్తున్నదే. మురికి పట్టిన మసిపేలికకు మట్టి అంటితే ఎవరూ పట్టించుకోరు. అదే శుభ్రమైన తెల్లని గుడ్డపై రవంత మరక అంటినా కొట్టవచ్చినట్లు అందరి గమనింపుకు వస్తుంది. సామాన్యులలోని దోషాలు ఎవరూ పట్టించుకోరు. కానీ మహాత్ములలో కించిత్తు లోపం కనిపించినా అది విశేషంగా చర్చనీయాంశమవుతుంది. గోమూత్ర మాత్రేన పాయో వినష్టం తక్రశ్య గోమూత్రశ్యతేన కింవా అల్పైశ్చ దోషై మహతం వినిష్టి పాపియాసం పాపశ్యతేన కింవా అని ఆర్యోక్తి. అంటే స్వచ్ఛమైన పాలలో ఒక్క బొట్టు గోమూత్రం కలిసినా విరిగిపోతాయి, కానీ మజ్జిగలో ఎంత గోమూత్రం కలిపినా ఏమీ కాదు. అలానే చిన్న దోషమైనా మహాత్ముల గొప్పతనాన్ని పాడు చేస్తుంది. అదే దుర్జనులు ఎన్ని పాపాలు చేసినా అవి లెక్కలోనికి రావు అని భావం. ప్రముఖ సాయి భక్తుడు వేలాది మందిచే సద్గురువుగా సాక్షాత్తు దైవస్వరూపుడుగా ఆరాధింపబడుతున్న శ్రీ ఉపాసిని బాబా మహారాజ్ అద్భుత చరిత్ర పైన పేర్కొన్న ఆర్యోక్తికి సత్యదూరం కాదని సాక్ష్యమిస్తుంది. అంతేకాదు శ్రీ సాయి మహిమకు, సద్గురువుగా శ్రీ సాయి సమర్థతకు, బాబా భక్త వాత్సల్యానికి, సాయి సాంప్రదాయం యొక్క విశిష్టతకు, సాధకుని దీక్షకు, బాబా అనుగ్రహం వల్ల సాధకుడు పొందగలిగిన ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి, శరణాగతి తత్వానికి, ఉన్నత ఆధ్యాత్మిక స్థితి పొందిన అరిషడ్వర్గాల పట్ల అజాగ్రత్తగా ఉంటే సాధకుడు పొందే దుష్పరిణామాలకు, ఇలా ఎన్నో సత్యాలకు శ్రీ ఉపాసిని బాబా చరిత్ర ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీ ఉపాసిని బాబా గాథ ఆధ్యాత్మిక సాధన సాగరంలో ఒక సాహసయాత్ర. ఇందులో సాయి భక్తులు తెలుసుకుని ఆచరించదగ్గ ఆదర్శాలు, జాగ్రత్తగా వర్జించవలసిన అంశాలు కోకొల్లలు. అవి సాయి పథంలో మనకు వెలుగు చూపించి నడిపించే వెలుగుదివ్వలు. బాబా, మీ మహిమ మీతోనే అంతరించిపోతుందా, లేకపోతే ఎవరైనా వారసుడున్నాడా అని ఒక భక్తుడు శ్రీ సాయిబాబాను అడిగాడు. దానికి బాబా, అరే చింకిపాతలతో ఒకడు వస్తున్నాడు కదా అని జవాబిచ్చాడు. శ్రీ హెచ్వి సాటే స్మృతుల నుండి. బాబా ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ ఆ తర్వాత కొంతకాలానికి 1911 జూన్లో చింకిపేలికలు ధరించి బాబాను ఆశ్రయించిన శ్రీ ఉపాసినీ బాబాయే శ్రీ సాయి ప్రస్తావించిన ఆ వారసుడని చాలామంది సాయి భక్తులు భావించారు. అయితే కొందరలా భావించుతారని మాత్రమే బాబా ముందుగా తమ సహజ ధోరణిలో సూచించారని కూడా అనుకోవచ్చు. లేదా తమ సాంప్రదాయానికి వారసుడయ్యే అర్హత గల వ్యక్తి రాబోతాడని బాబా సూచించి ఉండవచ్చు కూడా. ఎందుకంటే తన వారసులు ఎవ్వరూ లేరని, సమాధి నుండి కూడా తమ అవతార కార్యాన్ని నెరవేరుస్తానని శ్రీ సాయిబాబా స్పష్టంగా చెప్పే ఉన్నారు. ఈనాటికి బాబా వారసులే కాదు, ఆయన శిష్యులు కూడా ఎవరూ లేరు. ఎవరు నా శిష్యులమని చెప్పుకునేది, నా గురువును నేను సేవించినట్లు ఎవరు సేవించగలరు అని బాబాని అన్నమాటలు అక్షర సత్యాలు. ఉపాసిని మహారాజ్ సాయిబాబా వారసుడని కొందరు భక్తులు భావించారని చెప్పుకున్నాం. అలా వారు ఊరికే నిరాధారంగా భావించలేదు. శ్రీ ఉపాసిని గురించి బాబా ఇచ్చిన యోగ్యతా పత్రం అటువంటిది. శ్రీ ఉపాసినితో బాబా ఒకసారి ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు, నీ ఒక్కడివి ఒక ఎత్తు అని, మరోసారి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, ఇంకెవ్వరికీ అటువంటి భవిష్యత్తు లేదు అని, ఇంకో సందర్భంలో చిరకాలం నిలిచి ఇతరులకు శ్రేయస్సునిచ్చే మహావృక్షాలను ఎన్నో నీవు నాటవలసి ఉంది అని అన్నారు. ఉపాసిని మహారాజ్ మీద అంత ప్రత్యేక అభిమానాన్ని చూపుతూ బాబా ఆయన గురించి అంత గొప్పగా చెప్పడం చూచి అసూయతో ఓర్వలేని భక్తుడొకరు, బాబా ఇంతకాలంగా మేము మిమ్మల్ని సేవించుకుంటున్నాం, నిన్నగాక మొన్న వచ్చిన ఈ ఉపాసనీకి మీ శక్తులంతా ధారపోస్తున్నట్టు తామ్ర ఫలకంపైన దానపత్రం ఇచ్చేశారే అని బాబాని అడిగారు. దానికి బాబా, అవును, ఈ మసీదులో కూర్చుని నేనెన్నడూ అబద్ధం చెప్పను. నేను చెప్పవలసిందేదో చెప్పాను. ఇతడికి నా సర్వస్వం ఇచ్చేశాను. మంచిగాని చెడ్డగాని అతడు ఎటువంటి వాడైనా అతడు నావాడు. అతని పూర్తి బాధ్యత నాది. ఇక దానపత్రమంటావా? రాగి ఫలకమేం కర్మ? స్వర్ణఫలకంపైనే దానపత్రం రాసిచ్చాను అని ఖండితంగా జవాబిచ్చారు. అంతేకాదు, 1913 గురుపౌర్ణిమ నాడు శ్రీమతి చంద్రాబాయి అనే భక్తురాలని శ్రీ ఉపాసనీకి గురుపూజ చేయమని ఆదేశించారు కూడా. ఏ తండ్రైనా తన బిడ్డ తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. ప్రేమమూర్తి అయిన సద్గురువు కూడా తన శిష్యుడు తనంతటి వాడు కావాలని అభిలాషిస్తాడు. ఎందుకంటే సద్గురు స్థితి కంటే మించిన స్థితి ఉండదు గనక. కానీ ఎంతమంది అలా అవుతారనేది వారి వారి పరిపాకాన్ని బట్టి ఆధారపడుతుంది. శ్రీ ఉపాసిని తమనాశ్రయించినప్పుడు బాబా ఆయనతో అన్నారు, నీవు 4 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలి. ఆ 4 ఏళ్ల గడువు పూర్తి అయిన తర్వాత దైవం నిన్ను అనుగ్రహిస్తాడు. అప్పుడు శ్యామ నిన్ను సగౌరవంగా బయటకు తెచ్చి ప్రపంచానికి ప్రకటిస్తాడు అని. కానీ ప్రారంభ బలమో మరే కారణం వల్లనో బాబా పెట్టిన ఆ గడువు పూర్తి చేయలేకపోయారు శ్రీ ఉపాసని. సుమారు 3 సంవత్సరాల తరువాత బాబా అనుమతి కూడా తీసుకోకుండా షిరిడి విడిచి వెళ్ళిపోయారు. శ్రీ సాయి మార్గం కష్టమా సులభమా? బాబా చెప్పిన గడువు పూర్తి చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనమిప్పుడు ఊహించలేం అంటారు. శ్రీ సాయి చరిత్రనేగాక శ్రీ ఉపాసనీ బాబా చరిత్రను కూడా సమగ్రంగా రచించిన శ్రీ బివి నరసింహస్వామి గారు. ఆయనే అంటారు, నాటిన విత్తనం మొలకెత్తి పెరిగి పెద్దదయ్యింది, కానీ ఆ చెట్టు పెరగవలసిన పద్ధతిలో మాత్రం పెరగలేదు అని. శ్రీ ఉపాసనీ మహారాజ్ చరిత్ర పరిశీలిస్తే ఆధ్యాత్మికతలోని వివిధ దశలు మనకు ఆయనలో కనిపిస్తాయి. ప్రాణాయామ సాధనలో తనకు సంభవించిన అనారోగ్యాన్ని నివారించుకునేందుకు ఒక ఆర్తుడిగా ఆయన బాబాను ఆశ్రయించారు. బాబా ఆజ్ఞననుసరించి తన భార్యను బంధువులను విడిచి షిరిడీలో ఉన్నారు. శ్రీ జిఎస్ కపార్దే, శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు పండితులు చేస్తున్న సత్సంగాలకు జిజ్ఞాసువుగా హాజరై ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశాడు. బాబా ఆదేశించిన సాధనను అనుష్ఠిస్తూ విరాగిగా ఆయన పడిన కష్టాలు, అసూయాపరులు ఆయనను పెట్టిన హింసలు చదివితే ఎవరికైనా కంటనీరు రాకమానదు. ఇప్పుడెంత కష్టపడితే ముందు ముందు అంత సుఖపడతావు అని ఆయనతో బాబా అన్న మాటలు నిజమై 1914 తర్వాత ఆయన గొప్ప సద్గురువుగా, సాక్షాత్తు దైవంగా వేలాది మందిచే ఆరాధింపబడ్డారు. మహాత్మాగాంధీ వంటి జాతీయ నాయకులు కూడా తమ ఉద్యమాలకు ఆశీస్సులిమ్మని శ్రీ ఉపాసినీని దర్శించారు. కీర్తితో పాటు సంస్థలు సంబరాలు పెరిగాయి. కానీ ఎన్నో కారణాల వల్ల ఆఖరుకు ఎన్నో వివాదాలకు విమర్శలకు వాజ్యాలకు లోనైనారు. అలా ఎందుకు జరిగింది? బహుశా శ్రీ ఉపాసిని అసలైన సాయిపథం విడిచి భిన్నమైన మార్గంలో పయనించినందువల్లనేమో అనిపిస్తుంది. ఈ వివిధ దశలు ఆయన ఆంతర్యంలోని వివిధ దశల పరిపాకానికి బాహ్య రూపాలా అనిపిస్తాయి. అందుకు ఒక ఉదాహరణ. శ్రీ ఉపాసిని బాబా ఆదేశంపై షిరిడీలోని ఖండోబా ఆలయంలో ఉన్న కాలంలో కొన్ని రోజులు స్వయం పాకం చేసుకుని ముందు బాబాకు నివేదించి తర్వాత భుజించేవారు. ఒకసారి బాబా ఆయనతో, నీవు నైవేద్యం తీసుకుని మసీదుకు రావడం ఎందుకు? నేనే అక్కడికి వస్తాను అన్నారు. ఆ తర్వాత ఒకరోజు శ్రీ ఉపాసిని భోజనం తయారు చేస్తుంటే అక్కడ ప్రక్కన ఉన్న గోడ కానుకొని ఒక శూద్రుడు చూస్తూ నిలబడి ఉన్నాడు. సనాతన ఛాందస విశ్వాసాల దుష్ప్రభావం నుండి ఇంకా విముక్తుడు కాని శ్రీ ఉపాసిని శూద్రుడి చూపు పడితే ఆ భోజనం మైలపడుతుందని భావించి అతన్ని అక్కడి నుండి వెళ్ళమని గద్దించాడు. ఆ శూద్రుడు మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత నైవేద్యం తీసుకుని బాబా వద్దకెళ్ళగానే, బాబా, నేను అక్కడికొస్తే చీదరించుకొని తరిమేశావు, భోజనం తీసుకుని ఇప్పుడిక్కడికొచ్చావు అంటూ మండిపడ్డాడు. శ్రీ ఉపాసని ఆశ్చర్యంతో బాబా అక్కడికెప్పుడొచ్చారని ప్రశ్నిస్తే, నీవు వంట చేస్తుండగా అక్కడ గోడ కానుకొని నిలబడి ఉన్నాను అన్నారు. అలా అహంకారాన్ని పెంచి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా నిలిచే కులాభిమానాన్ని, మడి మైల మొదలగు దురాచారాల పట్ల విశ్వాసాన్ని శ్రీ ఉపాసని జయించేందుకు దోహదం చేశారు బాబా. ఇలా ఎన్నో ఆటంకాలను బాబా కృపతో అధిగమించిన శ్రీ ఉపాసనీలో కొంతకాలం తర్వాత అద్భుతమైన మహిమ ప్రకటమయ్యింది. ఒకసారి నివాసా గ్రామం నుండి దినకర్ అనే అతను తన మిత్రుల ప్రోద్బలంతో షిరిడీ వచ్చాడు. అతనికి బ్రాహ్మణుడైన తాను మ్లేచ్చుడైన సాయిబాబాకు నమస్కారం చేయుటమేమిటనే అభిమానం మనస్సులో ఉంది. అయితే అందరితో పాటు మసీదు చేరి బాబాకు నమస్కరించబోయాడు. కానీ బాబా కోపంతో ఉరిమి చూడడంతో నమస్కరించలేకపోయాడు. తరువాత మసీదు నుండి బయటపడి ఉపాసనీ మహారాజ్ గురించి విని ఖండోబా ఆలయానికి వెళ్ళాడు. అతడు శ్రీ ఉపాసనీకి నమస్కరించబోగా అప్పటి వరకు కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్న ఉపాసని తన కాళ్ళు ముడుచుకొని కులాభిమానమున్న వాడి ముఖం చూడడం కూడా పాపమన్నట్లు ప్రక్కకు తిరిగి, "సాయిబాబా ముస్లిం, నీ ఒక బ్రాహ్మణుడివి. బాబాకు నమస్కారం చేసుకోలేని నీకు ఇక్కడ మాత్రం ఏం పని?" అంటూ కోపంతో గద్దించి బాబాకు తమకు తాదాత్మ్యం ప్రకటించారు. అది రెండవ దశ. ఇక మూడవ దశలో అదే ఉపాసనీ మహారాజ్ షిరిడీ వదిలి సాకోరిలో స్థిరపడ్డ తర్వాత ఒక దేవాలయం నిర్మించి ఆ ఆలయంలోనికి హరిజనుల ప్రవేశాన్ని నిషేధించారు. మంత్రోపదేశాలు, మడి మైల మొదలగు ఆచారాలు బాబా నిరసించారు. "మా సాంప్రదాయమే వేరు" అని బాబానే అన్నారు. కానీ షిరిడీ వదిలి సాకోరిలో సద్గురువుగా స్థిరపడ్డ తర్వాత శ్రీ ఉపాసని మంత్రోపదేశాల దగ్గర నుండి యజ్ఞ యాగాది వైదిక కర్మకాండ వరకు అన్నీ ప్రోత్సహించారు. ఆ విధంగా శ్రీ సాయిబాబాకు శ్రీ సాయి సాంప్రదాయానికి తాను వారసుడు కానని తానే ప్రకటించుకున్నట్లయింది. ఒక మహాత్ముని చరిత్రలో ఈ విధమైన విమర్శనాత్మక విశ్లేషణ ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కొందరు పాఠకులకు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలు సరదాగా కాలక్షేపానికి చదువుకోవలసినవి కావు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే పథికులకు వారు ముందు ముందు ప్రయాణించబోయే మార్గంలో ఎదురయ్యే సదుపాయాలను, సమస్యలను తెలియజేసే మార్గదర్శినులు. శత్రోరపి గుణాహ వాచ్య దోష వాచ్య గురోరపి, అంటే శత్రువులైనా వారిలో ఉన్న సుగుణాలను మెచ్చుకొనవలను, గురువులైనా సరే వారిలో దోషాలుంటే ఎత్తి చూపవలసిందే అని పంచమ వేదమైన మహాభారతం ఉద్బోధిస్తున్నది.